తొమ్మిదవ అధ్యాయము. రెండు మనసుల మల్లయుద్ధంలో ఉత్కృష్ట విజయం. నా మొదటి యాత్రలో సిద్ధపురుషుల మహాత్ముల విషయంలో సత్యం గోచరించింది. నా పూర్వపు అభిప్రాయాలు, భ్రమలు నివారింపబడి ఇతరుల భ్రమలను నివారించేవాడిని. ఋషుల సాక్షాత్కార సంఘటన వలన ముందుగా పాత్రతను పెంచుకొనకపోతే సూక్ష్మ శరీరధారులైన దివ్యాత్మల దర్శనము అసంభవమని తెలిసినది. అందువలన పాత్రతను పెంచుకొనకుండా తీర్థయాత్రలు మహాత్ముల అనుగ్రహం కోసం పాకులాడుట, ఆశ్రమాలు, గోపురాలు అవి తిరగటం అనవసర శ్రమ. నా హిమాలయ యాత్ర సాధకులకు కొన్ని ముఖ్యాంశాలు తెలుపుతుంది. ఒంటరితనము వలన ఏర్పడే భయానికి కారణము మానసిక దౌర్బల్యమే. మనస్సు దృఢంగా ఉంటే స్నేహితులు ఎందుకు? వాళ్లు దొరకకపోతే వ్యధ చెందుట ఎందుకు? అడవిలో ఉండే పశు పక్ష్యాదులు ఒంటరిగానే ఉంటాయి. ఒకదాని మీద మరి ఒకటి ఆక్రమణ చేసుకుంటూనే ఉంటాయి. మనిషి అంటే అన్నీ భయపడతాయి. అంతేకాక ఆత్మరక్షణకు అనేక ఉపాయములు మానవునికి తెలుసు. ఆలోచనల్లో భయము ఉంటే ప్రపంచంలో అన్నిటికీ భయపడాలి. సాహసంతో పాటు కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు లాంటి ఉపకరణాలే కాక మనస్సు, బుద్ధి కూడా ఉంటే భయమెందుకు? వన్యమృగములలో కొన్ని మాత్రమే హింసాత్మకమైనవి. అయినా మనిషి నిర్భయంగా ఉండి వాటిని ప్రేమపూర్వకంగా ఆదరిస్తే ప్రమాద స్థితులు ఎప్పుడో తప్ప ఎదురవ్వవు. సత్య హరిశ్చంద్రుడు శ్మశాన కాపరిగా పనిచేశాడు. కెన్యాదేశములో క్రైస్తవ మత ప్రచారకులు సింహాలు ఉండే అడవిలోనే గుడిసెలు వేసుకుని ఉంటారు. ఆదివాసులు వన్యమృగాలు ఉండే చోటనే ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఆలోచనాశక్తి గల మానవుడు ప్రమాదకరమైన పరిస్థితులలో ఎందుకు ఒంటరిగా ఉండలేడు? పరమాత్మ నుండి ఆత్మ ఏకాకిగానే వస్తుంది. తినుట, నిద్రించుట, నడుచుట కూడా ఒంటరిగానే నేర్చుకోవాలి. తిరిగి దైవ సాన్నిధ్యానికి ఒంటరిగానే వెళ్ళాలి కదా. అలాంటప్పుడు మిగతా పరిస్థితులలో కూడా పరిష్కరించబడి ఎదిగిన మనస్సు ఎల్లవేళలా ఆహ్లాదాన్ని కలగజేస్తే ఆశ్చర్యమేమున్నది? ఆధ్యాత్మికత వల్ల మనసులో ఈమాత్రము మార్పు దృష్టిగోచరము కావలసినదే. శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఉత్తర ధ్రువంలోనే ఉండే ఎస్కిమోలు చేపలతో జీవితం అంతా గడుపుతారు. ఆల్ప్స్ హిమాలయ పర్వతాలలో ఉండేవారు అనేకములైన లేములతో ఉన్న ఆరోగ్యవంతమైన దీర్ఘ జీవితం గడుపుతారు. పశువులు గడ్డి తినే తమ జీవితాలను వెళ్లబుచ్చుకుంటాయి కదా. మనిషి కూడా తనకు ఉపయోగపడే ఆకులను ఎంచుకుని ఆహారముగా నిర్ణయించుకుని అలవాటు చేసుకుంటే వాటితోనే జీవితాన్ని హాయిగా గడపవచ్చును. ఈ విధమైన అనేక అనుభవాలు నాకు నా మొదటి హిమాలయ యాత్రలో లభించాయి. సాధారణంగా ఎల్లప్పుడూ వక్రంగా ఆలోచించి ఎచ్చటెచ్చటికో తీసుకుపోయే మనస్సు అన్ని స్థితులలోనూ నాకు అనవరతంగా ఆనందం, ఉల్లాసకరమైన అనుభవాలను అందించేది. ప్రతికూల ఋతువులను ఎదుర్కొనటకు ప్రకృతి తగిన పరిస్థితులను కూడా నిర్మిస్తుంది. చుట్టూ మంచు కురిస్తే గుహలలో తగినంత వెచ్చదనం లభిస్తుంది. గోముఖ క్షేత్రంలో పచ్చగా ఉన్న కొన్ని పొదలు సులభంగా మండుతాయి. చీకటిలో ఉన్న వనౌషధి మెరుస్తూ దారి చూపిస్తుంది. తపోవనం, నందనవనంలో దేవకంద అనే కందమూలం దొరుకుతుంది. పైకి మామూలు గడ్డిగా కనిపించినా పెకిలిస్తే ఒక వారం రోజులకు సరిపోయే కందమూలం లభిస్తుంది. భోజపత్ర కాండములో అక్కడక్కడా ముడులుంటాయి. వాటిని చితక కొట్టి టీలాగా చేసుకుని తాగితే ఎంత చలిగా ఉన్నా చెమట పడుతుంది. భోజపత్రము యొక్క బెరడు కట్టుకోవటానికి, పరుచుకోవటానికి, కప్పుకోవటానికి ఉపయోగించవచ్చును. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే భగవంతుడు అన్ని ఋతువుల బారి నుండి మనులను రక్షించుకొనుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. మనిషి బాధలు, మనోదౌర్బల్యము లేక కొన్ని అలవాట్ల బానిసత్వము వలన వస్తాయి. మనిషి తన కాళ్ల మీద తన నిలబడగలిగే అలవాటు చేసుకుంటే 75% కష్టాలు వాటంతటవే నివారించే ఉపాయాలను వెదకవచ్చును. కొన్నింటితో కలిసి సహజీవనం అభ్యసించవచ్చును. మనిషి అన్ని రకాల పరిస్థితులను అధిగమించగలడు. పరిస్థితులు ఇతరులు తనకు అనుకూలంగా మారాలని కోరుకునేటయే కష్టాలకు మూల కారణం. తను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా ఉండవచ్చును. ఇది ఇంతకు ముందు అన్ని పరిస్థితులలోనూ వినుట, చదువుట జరిగినది. కానీ అనుభవంలోనికి నా మొదటి హిమాలయ యాత్రలో వచ్చినది. నన్ను నేను పూర్తిగా నిగ్రహించుకునే స్థితికి ఈ అభ్యాసము తీసుకుని వచ్చినది. ఇప్పుడు నాకు అన్ని రకాల క్లిష్ట పరిస్థితులలోనూ ఏ విధమైన చికాకు కలుగుటలేదు. అన్ని విపరీత పరిస్థితులను అనుకూలంగా మార్చుకునుట నాకు చాలా సులువైంది. ఒంటరి జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహముల అవసరం లేదు. అందువలన ఏ విధమైన ఆటంకం రాదు. పరీక్షించుటకు ఎదురైన భయము, ప్రలోభములను నవ్వుతూ గెలిచాను. పతనము, పరాభవము కలుగచేసే పరిస్థితులు ప్రకాశవంతుడైన సమర్థుడైన నా ఆత్మను కదిలించలేవు, క్రిందకు తోయలేవు. దృఢ మనస్సుతో కూడిన నా వ్యక్తిత్వము ముందు భయము, ప్రలోభము వెనుతిరిగిపోయినవి. హిమాలయాలలో ఉన్న సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు నేను జీవించి ఉండగా చెప్పుకోదలుచుకోలేదు. ఎందుకనగా కొంతమందికి అవి నా ఆత్మస్థుతిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక మార్గములో ఉన్న సాధకునికి భయము, ప్రలోభము కలుగచేసే పరిస్థితులు ఏర్పడునని నా ఉద్దేశం. వాటిని ఎదుర్కొన్నటకు ప్రతి సాధకుడు తయారుగా ఉండాలి. సర్కస్లోని రింగ్ మాస్టర్ ఏమాత్రము అనుభవ యోగ్యత లేకుండా క్రూర జంతువులను శాసించదలిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆధ్యాత్మిక సాధన కూడా అంతే అవుతుంది. ఉపాసన, సాధన, ఆరాధన అనే త్రిపుటిలో సాధనదే ప్రాముఖ్యత. ఉపాసన కర్మకాండను ఎవరైనా యాంత్రికంగా చేయగలరు. పుణ్యము, పరమార్థము కలిగించే కార్యాలను ఆరాధన అంటారు. తనని తాను సాధన ద్వారా మలుచుకున్న వాడికి చేయవలసినది ఏమీ మిగలదు. ఉత్కృష్టతను సిద్ధించుకున్న మనస్సు ఆరాధన తప్ప వేరొకటి చేయలేదు. హిమాలయాలలో నా మొదటి సంవత్సరము ఆత్మ సంయమనము, మనోనిగ్రహ సాధనలు చేయవలసి వచ్చినది. నా జీవితంలోని చమత్కారములన్నీ ఈ సాధనా ఫలితాలే. ఉపాసన కేవలం కాలం గడిపే సాధనగా మాత్రమే ఉపయోగపడింది. ఇంటి వద్ద ఉంటే అన్ని రకాల సౌకర్యముల వలన నా జీవితం సాఫీగా, సుఖంగా గడిచినది. కానీ హిమాలయాలకు వెళ్లగానే పరిస్థితి తలక్రిందులైంది. ఇంటి వద్ద 4 గంటలు పడుకుంటే ఇచ్చట ఆ సమయాన్ని పెంచి 6 గంటలు చేశాను. దీనికి కారణం ఇంటి వద్ద అనేక రకాల ఇతర పనులుండేవి. ఇచ్చట ఉదయం వెలుతురు రాకుండా ఉన్నప్పుడు మానసిక జపము తప్ప మరేమీ చేయలేము. చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండట చేత వెలుతురు ఆలస్యంగా వచ్చేది. చీకటి తొందరగా పడేది. 12 గంటల వేసవి కాలంలో 6 గంటల నిద్రకు, 6 గంటలు ఉపాసనకు వినియోగించాను. స్నానం చేశాక ఉపాసన అనే నియమం లేదు. మధ్యాహ్నం స్నానం చేసి బట్టలు ఆరేసుకునేందుకు వీలుగా ఉండేది. పరిస్థితులకు అనుగుణ్యంగా దినచర్య అలవర్చుకున్నాను. మన ఇష్టము వచ్చినట్టు దినచర్య మార్చుకుంటే పరిస్థితులు మారవు కదా. మొదటి హిమాలయ యాత్రలో పరిస్థితులకు అనుగుణ్యంగా మనస్సును మలుచుకునే అభ్యాసం బాగా చేశానని చెప్పాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో సగం దూరం పూర్తి చేసినట్లే. ఈ విధంగా మొదటి సంవత్సరంలో ఆధ్యాత్మిక మానసిక ఒత్తిడిని తట్టుకుని దుఃఖ ఇనుము కొలిమిలోని వేడి వలన అన్ని విధాలుగా పనికి వచ్చే ఉక్కుగా మారింది. మొదటి హిమాలయ యాత్ర యొక్క ప్రత్యక్ష ఫలితం ఏమంటే మనస్సు ఓడిపోయి నేను గెలిచాను. ఎదుర్కొనవలసిన పరిస్థితిని చూసి మొదటిసారి నాగలికి కట్టిన ఎద్దువలే మనస్సు గొడవ చేసేది. క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడల్లా వెనుదిరిగిపోవాలనిపించేది. కానీ దానికి ఎప్పుడూ సమర్థన ఇవ్వలేదు. ఈ రైతు మరణాన్నైనా కోరుతాడు కానీ ఓటమును అంగీకరించడు కదా. ఆఖరికి మనస్సు నాగలి చెప్పిన దారిలో నడిపించుటకు వీలుగా మలచబడింది. ప్రతిరోజు ఏదో కొత్త విపత్తు వచ్చి మీద పడేది. అనేకసార్లు ఈ కఠోర పరీక్షలలో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందనిపించేది. నా భవిష్యత్తంతా అంధకారమయమైపోయిందా అనిపించేది. మరలా జాగ్రత్తగా ఆలోచించుకుని తిరిగి వెళ్ళిపోదామా అనిపించేది. ఒకసారి నా మనస్సులో మెదిలిన తమోగుణయుతములైన ఆలోచనలు దాచుకునుట ఉచితము కాదేమో. అనేక మంది మోసగాళ్లు హిమాలయముల పేరుతో ధర్మం పేరిట తమ తమ మార్గాలను ప్రతిష్ఠితము చేసుకున్నారు. అలాంటి సిద్ధపురుషుడనై జీవితాంతము ఐశ్వర్యంతో తొలతగోవచ్చును కదా. ఈ విధమైన మార్గాన్ని అనుసరించి విలాస జీవితాన్ని గడుపుతున్న 15-20 మందిని నేను స్వయంగా ఎదురుగుదును. ఈ ఆలోచన రాగానే దానిని అణగదొక్కాను. నా మనోదారుఢ్యము పరీక్షింపబడుతున్నదని గుర్తించాను. మన సామాన్య ప్రతిభతోనే ఆడంబర జీవితాన్ని నిర్మించుకొనగలిగినప్పుడు హిమాలయాలను, తపశ్చర్యలను, భగవంతుడిని ఎందుకు కించపరచాలి? ఈ విధంగా హిమాలయాలలో నా మొదటి సంవత్సర నివాసం నాలో సమగ్రమైన మార్పు తెచ్చినది. కుసంస్కారపు పాత మనస్సు, సంస్కరింపబడుతున్న కొత్త మనస్సు మధ్య అనవరతంగా మల్లయుద్ధం జరిగేది. చివరకు పూర్తి విజయాన్ని సాధించి తిరిగి వచ్చాను.